అంధర నరకం అనుభవించేట వాడు. శరీరం అంతా మంటొచ్చేసేది వాడికి, ఆహారం లేనప్పుడు, మంచినీళ్ళు లేనప్పుడు భగ 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 మండుతూ ఉండేది. ఒక్కొక్కప్పుడు శరీరానికి వేడి చేస్తే మంటలు వచ్చేస్తాయి చూసారా, అలాంటి మంటలు వచ్చేవి. కాళ్ళు దురద పెట్టేవి, నాలుక పిడచగొట్టుకుపోయేది, నాలుకకి కూడా దురద పుట్టేది, ఒక్కోసారి నాలుక పీకేసుకుందాం అన్నంత బాధ వచ్చేది. ఒక్కొక్కప్పుడు వాడికి తిండి లేకో లేక చేసిన పాపం వల్ల తలనొప్పి వచ్చేది, ఆ తలపోటుతో జుట్టు పీకేసుకునే ఉంటాడు, బాబో 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 తలనొప్పి అని ఏడ్చేవాడు. మంది ఇచ్చేవాళ్ళు లేడు, ఇప్పుడంటే వీరంటే ట్యాబ్లెట్లు వేసుకుని తలనొప్పి వస్తుంది పడుకుంటూ ఉంటున్నారు, కానీ ఆ రోజుల్లో ఆ బ్రహ్మరాక్షసుడికి ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు లేడు. అంటే ఈ ట్యాబ్లెట్లకు ఆ రోగం తగ్గదు, ఎందుకంటే అది పాప రోగం. ఆ బాధను నేను అనుభవించాను నాయనా రత్నాకర. ఆ భైరవుణ్ణి నేనే, గురుహత్య చేసి బ్రహ్మరాక్షసుడు నేను, దుర్మార్గుణ్ణి నేనే. 6000 సంవత్సరాలు పూర్తిగా నా జీవితం మీద అసహ్యం కలిగి నేను ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకుని చావలేకపోయాను. ఎందుకంటే చచ్చే అధికారం కూడా ఉండదు బ్రహ్మరాక్షసులకి. ఒక్క ముక్కలో చెప్పాలంటే భూలోకములో 88,000 నరకాలు ఒకేసారి నేను చూశాను ఈ చెట్టు మీద. అందుకే పొరపాటును కూడా గురు నింద, గురుహత్య చేయకూడదు. ఎప్పుడైనా తెలియక గురునింద చేస్తే ఇటువంటి దుర్భర నరకం వస్తుంది. చచ్చాక ఎలాగో వస్తుంది నరకం, చచ్చిపోయే ముందు వస్తుంది అటువంటి నరకం. మీరు ఎప్పుడన్నా చూడండి, గురునింద చేసిన వాడు చివరి రోజుల్లో మంచం మీద రోజు రోజు నరకం చూస్తాడు. ఆ నరకం నేను చూశాను కళ్ళార, తెలియక. గురువుల్ని మహాత్ములు నిందించిన వాడు మంచం మీద పడతారు, కాళ్ళు చేతులు విరిగిపోయి కదల్లేక అలా పడుకుని, అన్నం పెట్టేవాళ్ళు లేక, నోరు కడిగేవాళ్ళు లేక, దుర్వాసన వస్తూ ఉండగా పురుగులు పడిపోతూ బాధ, పరమ బాధ అనుభవిస్తారు. అందుకే ఆ బాధ ఎవరికి రాకూడదు. అలాంటి పాపం చెయ్యకుండా ఉండాలి మనం. నేను చేసిన పాపం నన్ను నరకానికి తీసుకుపోయిందో, మామూలు నరకానికి కాదు భూలోక నరకానికి తీసుకుపోయింది. కానీ ఇన్నాళ్ళకి రత్నాకర నీ ధర్మమానని నాకు ఆ రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగింది. ఒక పరమ పూజ్యుణ్ణి భక్తుణ్ణి నిన్ను మింగాలని నేను అనుకున్నాను. ఆ సమయంలో నువ్వు బాబోయ్ అని ఏడవకుండా ఏడిస్తే చంపేసి తినేసేవట. ఈయన ఏడవలా, రక్షించు బాబోయ్ అని స్వామివారి దగ్గర వరబెట్టాడు. స్వామివారు ఆర్తత్రాణ పరాయణుడు. ఈ నారాయణుడు సకల పాపాలని తొలగిస్తాడు, కష్టంలో ఉన్నవాడని తక్షణం రక్షిస్తాడు. ఆయన పరిగెత్తుకొచ్చాడు, ఆయన నన్ను చీల్చాడు, చీల్చగానే నా పాపాలు పోయాయి. ఆయన గోళ్ళు తగిలితే ఇంక ఈ ఒళ్ళు అందులో ఉన్న కుళ్ళు అంతా కడగబడి పవిత్రమైపోయింది. ఇప్పుడు నాకు అందమైన రూపం వచ్చింది. భయంకరమైన హత్యాపాపాలని తొలగించి శరీరానికి మనస్సుకి పవిత్రతనిచ్చి ఎంత దుర్మార్గుడైనా దగ్గరికి చేర్చుకునే కరుణాస్వరూపమైన పీఠం ఈ గురువాయూర పీఠం, అంబాపుర పీఠం. బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగించిన క్షేత్రం అని ఆ భైరవుడు ఆ క్షణమే ఆసుగా నరసింహస్వామిని స్తుతించి, ఆ తర్వాత ఇక్కడే కొంతకాలం అర్చకుడిగా ఉండి రత్నాకరుడితో పాటు స్వామివారి సేవ చేశాడు. ఈ కథ మనకి పరమ పూజ్యమైన నారాయణీయ క్షేత్రం అనే పేరుతోటి శంకరాచార్యుల వారు ఒక కథ రాశారు. అందులో ఈ నారాయణ క్షేత్రం యొక్క మహిమని ఇలాంటి భక్తుల యొక్క కథలు రాశారు. అందులో ఇది ఒక కథ అన్నమాట. ఒక పరమ దుర్మార్గుణ్ణి బ్రహ్మరాక్షసుని మార్చిన స్థలం, ఆపదలో ఉన్న రత్నాకరుణ్ణి కాపాడిన స్థలం, ఇక ఈ పాపములకి ప్రాయశ్చిత్తం లేదని శాస్త్రం చెప్పిందే, అటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం గురువాయూరు అన్నమాట. అందుకే బ్రహ్మహత్యాది పాపాలు పోవడానికి, రోగాలు పోవడానికి, ముఖ్యంగా చర్మ వ్యాధులు పోవడానికి ఇక్కడికి వస్తారు తెలుసా. మీకు రహస్యం చెబుతున్నాను వినండి. స్వామివారికి అభిషేకం చేసిన నీరు బయటకు వస్తుంది చూసారా. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందు అక్కడ సోమశల ఉంటుంది. ఆ సోమశల కింద నుంచి కారిన నీరు మీకు ఎవరికైనా చర్మరోగాలు ఉంటే ఆ చర్మరోగాలకి రాసుకోండి. కాళ్ళు చేతులు పుళ్ళు పడిపోయి నానా బాధ పడుతున్న వాళ్ళు అది కాళ్ళకో చర్మానికో రాసుకోండి. ఒక ఆయనకి వీపంత రోగం, ఇంత తామరలో ఉంది, వాళ్ళ ఆవిడ ఆ నీళ్లు తీసి వీపంతా రాసేసింది. అలా 4-5 రోజులు రాస్తే ఆ తర్వాత అసలు మందు కూడా వాడక్కర్లేకుండా రోగాలు పోతాయి. భయంకరమైన కుష్ఠవ్యాధిని కూడా తొలగించే దివ్యక్షేత్రం అండి. మనకు ఒళ్ళంతా మచ్చలు వచ్చేస్తున్నప్పుడు ఆ మచ్చలు పోవడానికి ఆ నీరు రాసుకోవాలి. ఇంత ఒంటికి రాసుకుంటే ఆ రోగాలు పోతాయి. మనం నమ్మి చేస్తే ఈ భయంకరమైన శారీరక మానసిక రోగాలు అన్నీ పోతాయి. ఆదివ్యాధులను తొలగించే దివ్యక్షేత్రం ఈ క్షేత్రం అంటే. ఆ స్వామివారికి అభిషేకం చేయగా ఆ సోమశలలో నుంచి వచ్చేటటువంటి నీరు అత్యంత పవిత్రం అన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, రోగ వ్యాధి నివారణకి ఇంకంతకంటే మరొక మార్గం లేదు. మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. అందుకనే మహాత్ములైనటువంటి వాడు ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇటు శారీరక రోగాలు, ఇటు మానసిక రోగాలు, బ్రహ్మహత్య, గృహత్యాది పాపాలు అన్నీ ప్రక్షాళన చేసుకుంటూ పోతూ ఉంటారు. వీలున్నప్పుడల్లా ఇలా ఈ క్షేత్ర మహిమకి సంబంధించి మహానుభావులు మనకు అందించినటువంటి కథల్ని వినాలి, చదవాలి, చెప్పుకోవాలి. మళ్ళీ ఈ విన్న కథంతో గుర్తుపెట్టుకుని మళ్ళీ రత్నాకరుడు భైరవుడు యొక్క కథని పదే పదే ఇతరులకు చెబితే దాన్ని ఏమంటారు, మననం చేయడం అంటారు. వినడమే కాదు మననం కూడా చెయ్యాలి. విన్నదాని ఇతరులకు చెబితే అది దృఢపడుతుంది. అలాగే వినకుండా నిద్రపోతే దానివల్ల ఉపయోగం లేదు. కనుక మననం చేయడం ద్వారా ఎక్కువ తొందరగా మోక్షం పొందుతాం. శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు ఇక్కడ అవలీలగా ఎంతోమంది యోగులు చూసి తరించారట. కళ్ళు మూసుకున్నప్పుడల్లా ఆ లీలలు కనబడుతూనే ఉంటాయి. బృందావనంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే చూడాలి తప్ప. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లల్ని వెంట పెట్టుకుని ఈ బృందావనంలోకి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపడం కోసం ప్రళంబుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. వాడు కామరూపి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు. వాడు అచ్చం గొల్లపిల్లల్లో ఒక పిల్లవాడిగా మారిపోయాడు. కంసుడు పంపగా వచ్చిన ఈ ప్రళంబాసురుడు భయంకరాకారుడు. కామరూప విద్య తెలియడం వల్ల, కామరూప విద్య అంటే ఏమిటనమాట, ఏ రూపము కావాలంటే ఆ రూపమును ధరించగల శక్తి. ఆ శక్తితో అచ్చం పిల్లల్లో ఒక పిల్లాడిగా మారిపోయాడు. అందరి కళ్ళు కప్పినా పరమాత్మ కళ్ళు ఎవరు కప్పగలరు, ఆయన ఒళ్ళంతా కళ్ళే. ఆయన అలా చూశాడు, ఓహో ప్రళంబాసురా, మారు వేషంలో మా గొల్ల పిల్లల్లో ఒక పిల్లాడి వేషం వేసుకొచ్చావా అని కనిపెట్టి ఏమి ఎరగనట్టుగా, ఏమో ఎలా ఉన్నావు అని దగ్గరికి పిలిచి ప్రేమగా కౌగిలించుకుని వాడితో మైత్రి చేశాడు. ఒక వ్యక్తిని బాగు చేయాలంటే ముందు ప్రేమగా పలకరించాలి. ప్రేమ లేకపోతే అసలు వాడి దగ్గరికే రాడు. భగవంతుడు అజ్ఞానంలో ముంచెత్తడానికి ఏం చేస్తాడు, ముందు పొగుడుతాడు. ఈయన పొగిడాడు అనుకుని రెచ్చిపోతారు వీళ్ళు. కానీ అక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగా చెప్పారండి ఇక్కడ పోతన గారు. చెలిమి చేసి పోరాములు ఘటించి స్నేహం చేసి ఇంక వాడు వెళ్ళిపోకుండా తనతోటే ఉండిపోయేటట్లు చేసుకున్నట్ట ప్రేమతో. ఆ రాక్షసుని అలా దగ్గరికి పిలిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు, వీడు అంతం చూడాలిగా మరి, వీడు సమయం కనిపెట్టి కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపడానికి వచ్చిన దుర్మార్గుడు. అందుకని పిల్లల్లారా, ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమున్నది, మనకి కాలక్షేపం అవ్వడం లేదు, పొద్దు పోవడం లేదు, ఓ పని చేద్దామా అనగానే కృష్ణ నువ్వు ఏం చెబితే చేద్దాం, సరదాగా ఆడుకుందాం అన్నారు వాడు. ఇక్కడ ఓ చెట్టుకి చిన్న చిన్న గడ్డి చుట్టలు, మామిడాకుల చుట్టలు కడదాం, దూరం నుంచి రాళ్ళు గుచ్చుకుని దాన్ని కొడదాం, ఎవడు ఎక్కువసార్లు రాళ్లతోటి ఆ చుట్టని సూటిగా కొట్టగలుగుతాడో వాడు నెగ్గినట్టు. ఇక్కడ ఏం చేద్దాం, ఇద్దరిద్దరిని ఒక జట్టుగా పెడదాం, ఈ ఇద్దరు జట్టు కలిసి అక్కడికి రావాలి. అంటే రెండు పార్టీలు అనమాట, రెండు టీములు, T20 టీములు. ఈ నాయకుడు పక్క పక్క నిలబడాలి. ఇద్దరికి 10-10 రాళ్ళు ఇస్తారు. కృష్ణుడు ఒక నాయకుడు, ఆ పక్కన శ్రీరాముడు అన్నవాడు ఒకడు. ఈ ఇద్దరు 10 సార్లు రాళ్లతోటి ఆ ఎదురుగుండా చెట్టుకు కట్టిన గడ్డి చుట్టల్లో లేక మామిడాకుల చుట్టల్లో కొట్టాలి. దానికి తగిలిందా ఈ రాయి వాడు నెగ్గినట్టు. 10 సార్లు రాళ్ళు విసురుతాంగా, అందులో ఎవడెక్కువసార్లు విసిరితే రాళ్ళు తగులుతున్నాయో ఆ చుట్టకి వాడు పంట. తక్కువసార్లు తగిలిన వాడు ఎవడనమాట, ఓడిపోయినట్టు. ఈ ఓడిపోయిన వాడు నెగ్గిన వాడిని భుజం మీద పెట్టుకుని మొయ్యాలి. ఎక్కడ దాకా మొయ్యాలి, సరిగ్గా 2 మైళ్ళ దూరంలో భాండీరకము అని ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ భాండీరకం అనే మర్రి చెట్టు దాకా ఓడిపోయిన వాడు నెగ్గిన వాళ్ళని మొయ్యాలి. ఈ ఆట బాగుందంటే భలే భలే కొత్త ఆట కొత్త ఆట అన్నారు అంతా. వెంటనే ఈ కుర్రాళ్ళందరినీ ఇద్దరేసి చొప్పున వర్గాలుగా పెట్టాడు. అందులో కృష్ణుడు శ్రీరాముడు ఒకటి, బలరాముడు ప్రళంబాసురుడు ఒక జట్టు, సుధాముడు మాలాకారుడు ఈ ఇద్దరు ఒక టీం. ఇలా ఇద్దరిద్దరు చొప్పున విభజించాడు కృష్ణుడు. అందులో ముందు శ్రీరాముడు కృష్ణుడు కలిసి 10 రాళ్ళు చేత్తో పుచ్చుకున్నారు. చెట్టుకేమో ఎదురుగుండా మామిడాకుల తొట్టలను గడ్డి తొట్టలు చుట్టారు. ముందుగా ఈ శ్రీరాముడు అన్నవాడు 10 రాళ్ళు టిక్ టిక్ అని విసిరాడు. పాప ఒక్కరాయే తగిలింది, మిగతా 9 రాళ్ళు గురి తప్పే ఆ చుట్టకు తగలలేదు. దూరం నుంచి విసిరి కొట్టడం చాలా కష్టం అండో, ఈ కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఈ కృష్ణుడు మాత్రం 10 రాళ్ళు కొట్టేశాడు. ఇంకేముంది కృష్ణ నేను నిన్ను మోస్తానన్నాడు. అంటే ఆఖరి అందరూ ఒకేసారి వయ్యాలండి, అందుకని ఈ టీం పక్కకి తప్పుకుంది. ఆ తర్వాత ప్రళంబాసురుడు బలరాముడు వచ్చారు, ప్రళంబుడు ఓడిపోయాడు, బలరాముడు నెగ్గాడు. ఇలా మొత్తం మీద ఆ పిల్లల్లో 300 మంది పిల్లలు ఆ పోటీ అక్కడికి వచ్చారు. వాళ్ళల్లో 150 మందికి గురి తప్పింది, 150 మందికి సరిపోయింది. అంటే 10 రాళ్ళు తగలకపోయినా 5 రాళ్ళు తగిలి రెండో వాడికి 2 రాళ్ళే తగిలితే ఈ 2 రాళ్ళు తగిలిన వాడు ఓడిపోయినట్టే. ఓట్లకి ఏముంది, 1 కోటి తేడాతో నెగ్గచ్చు. అలా నెగ్గిన వాళ్ళు ఉన్నారు ఇందులో, 100కి 100 పాళ్ళు 10 ఓట్లతో నెగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి నెగ్గిన వాళ్ళని భుజాల మీద ఎక్కించుకున్నారు. అంటే ఈ శ్రీరాముడు అన్నవాడు కృష్ణుణ్ణి, ప్రళంబుడు అన్నవాడు బకాసు బలరాముణ్ణి, ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడిని ఎక్కించుకున్నారు. బలరాముణ్ణి ప్రళంబాసుడు భుజం మీదకి ఎక్కించుకుంటున్నప్పుడే కృష్ణుడు రహస్యంగా, వాడు రాక్షసుడు, జాగ్రత్త, సమయం చూసుకో, వాడి సంగతి చూసుకో అని చెప్పాడు. ఈ ప్రళంబుడు కూడా బలరాముడితోటే జట్టు కడతాను, అతనితోటే ఆడతానని ఎందుకు అన్నాడు తెలుసా? వాడు ఇంతకంటే తెలివిరు వాడు కూడా. ఎంతో పూర్వం తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు కృష్ణుడిని పైకి ఎగరేసుకుపోయాడు, కృష్ణుడిని వయ్యలేక చచ్చిపోయాడు. కృష్ణుడిని వయ్యడం చాలా కష్టం, ఆయన నల్లగా బండరాయిలా తయారవుతాడు పైకి వెళ్ళాక. బలరాముడికి అంత శక్తి ఉండదు, ఆయన సామాన్యుడు అనుకున్నాడు. అందుకని బలరాముడిని ఎత్తుకుపోయి చంపేస్తే అన్నయ్య చచ్చిపోయాడనే బెంగతో కృష్ణుడు తనంత తానే కుంగిపోయి చచ్చిపోతాడు. కృష్ణుడిని ఎలాగో మొయ్యలేము, బలరాముడిని మోసుకుపోదాం, చంపి వదలబారేద్దాం, లేదా అవకాశం ఉంటే తీసుకుపోయి కంసుడి చెరసాల్లో పెడదాం. అందుకని వాడు ఏం చేశాడనమాట, తమ్ముడు గారి జోలికి వెళ్ళక ఈ తమ్ముడు గారి గురించి ఎన్నో విన్నాడు కాబట్టి చచ్చిన వాళ్ళని చూశాడు గనక అన్నగారిని పట్టుకుపోదాం అనుకున్నాడు. పాప అన్నగారు పనికిమాలిన వాడు అనుకున్నాడు వాడు ఉద్దేశంలో. ఇలా అనుకుని కావాలనే ఓడిపోయి బలరాముడిని మోసాడు. బలరాముడు కృష్ణుడి సైగిని బట్టి ఇక్కడేదో మతలబ్బు ఉందని అర్థమైంది ఆయనకి, భుజం మీద ఎక్కి కూర్చున్నాడు. మహావేగంగా పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్ళారు. ఓడిపోయిన వాళ్ళు నెగ్గిన వాళ్ళని భుజం మీద పెట్టుకుని భాండీరక వటవృక్షం దగ్గర దింపారు. కృష్ణుడిని శ్రీరాముడు దింపాడు, తక్కిన పిల్లలు తక్కిన వాళ్ళని దింపారు. ఒక్క ప్రళంబాసురుడు మాత్రం ఆ చెట్టు దాకా వెళ్ళాక బలరాముడిని దింపకుండా ముందుకు పారిపోవడం మొదలెట్టాడు. ఈ వెనకాతల పిల్లలు చెట్టు వచ్చింది దింపరో దింపరో అంటే నేను దింపరగా మీ దొంప దింపుతాగా అని పారిపోయాడు వాడు. దాంతో బలరాముడు ఒరే ఒరే ఆగరా అంటే ఎక్కడ ఆగుతాను, ఒకటే ఆగడం, కంసుడి దగ్గరికి పోదాం అని రిమ్ము ఒక్కసారి పైకి లేచిపోయాడు. ఆ లేవడంలో వాడి శరీరం అసలు రూపం ధరించింది. వాడు ఎలా ఉన్నాడు, నల్లని కొండలా ఉన్నాడు, పెద్ద నల్లని మబ్బులో ఉన్నాడు. ఆ మబ్బులో మెరుపు తీగిలో ఉన్నాడు బలరాముడు. బలరాముడేమో పూర్తిగా నల్ల అందంగా తెల్లగా ఉంటాడు, వీడేమో నల్లగా ఉంటాడు. ఈ నల్లని భయంకర పర్వతాకారంతో ఉన్న రాక్షసుడి యొక్క భుజం మీద తెల్లగా ఉన్న బలరాముడు నల్లని మబ్బుల గుంపులో తెల్లని మబ్బు తొడకలా ఉన్నాడు. వాడికి పెద్ద కిరీటం, ఎర్రని కళ్ళు, నల్లని జుట్టు, పెద్ద పెద్ద గోళ్ళు, ఇటువంటి ఆకారంతో అతి భీకరాకారుడైన రాక్షసుడిగా మారిపోయి వాయువేగంతో వాడు ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే బలరాముడు ఒక క్షణకాలం ఆశ్చర్యపోయి అయినా మహాత్ముడు కనుక భయపడక వాడి తలకాయని బాగా చూసి ఆ కిరీటం ఒక్కసారి తీసి పక్కన పారేసి పిడికిలతో నెత్తి మీద ఒక్క పోటు పొడిచాట. ఆ ఒక్క దెబ్బకే శబరిమలలో మనవాడు పగలగొట్టిన కొబ్బరిగా పిగిలినట్టుగా వాడి తలకాయ ఢామ్ అనే శబ్దంతో పగిలిపోయింది. ఆ పైనుంచి బండరాయిలో కింద పడిపోయాడు వాడు. పట్టం పట్టం వాడి శరీరం చిన్నాభిన్నం అయిపోయింది. కాళ్ళు, చేతులు, గుండెకాయ, తలకాయ, దంతాలు, అవయవాలు తలక చోటకి చల్లా చెదరుగా విసిరివేయబడ్డాయి. వాడు కింద పడిపోయాడు, పచ్చడైపోయాడు. ఆ భయంకరాకారుడు కింద పడటంతో ఆశ్చర్యపోయి ఈ రాక్షసుని బలే చంపేశాడు, బలరాముడు లాంటి వీరుడు ఎక్కడుంటాడు, ఒక పిడికిడి పొడితో చంపేశాడు, ఆయుధం లేదు, లేదా వాడిని కింద పారవేసి చంపడమూ లేదు, కేవలం ముష్టిఘాతంతో పిడికిటి పోటీతో ఇంతటి రాక్షసుని ఎవరు చంపగలరు, శభాష బలరామ, నిజంగా బలమున్న రాముడు వెరువు అని పొగిడారు. ఈ విధంగా భూమండలాన్ని మోసే మహాత్ముడైన, ఇంతటి అఖండ భూమండలాన్ని తన వేయి పడగల మీద నిరంతరం మోసే ఆ మహాత్మునికి ఈ రాక్షసుడి తల పగలగొట్టి చంపడం పెద్ద విద్య అన్నారు. బలరాముడు ఈ విధంగా ధనుకాసురుణ్ణి సంహరించాక మళ్ళీ ప్రళంబాసురుణ్ణి సంహరించి గోపాలకునికి బ్రహ్మానందం కలిగించాడు. క్రమంగా ఈ వేసవకాలం వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం రాగానే రైతులంతా బృందావనంలో నాగళ్ళు పట్టుకుని దున్నారు. పైనుంచి మేఘాలు ఆకాశం నుంచి వర్షించాయి. ఈ నాగలితో భూమిలో దున్నుతూ ఉంటే రసికుడైన పురుషుడు స్త్రీని గోళ్లతో గుచ్చినట్లుగా ఆ వాతావరణం ఆహ్లాదంగా కనపడింది. ఆ పైన దబదబ వర్షం కురిసింది. ఎంతో హాయిగా వర్షం కురుస్తూ ఉంటే నెమళ్ళొచ్చి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. నల్లని మేఘం కనపడి ఆ మేఘం గర్జిస్తే నెమళ్ళకి ఆనందం కలుగుతుంది. అందులో వర్షాకాలపు మేఘముల యొక్క చప్పుడంటే మరీ ఇష్టం నెమళ్ళకి. అందుకే వర్షాకాలంలో నృత్యం చేసినట్టు తక్కిన కాలంలో నెమళ్ళు నృత్యం చేయవు. నెమళ్ళల్లో కూడా మగ నెమలే నృత్యం చేస్తుంది, ఎందుకంటే దానికి మాత్రమే పింఛం ఉంటుంది. ఆడనెమలి ఈ నృత్యం చూసి సంతోషిస్తుంది. మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తూ ఉంటే దాని కళ్ళల్లోంచి నీటి బిందువులు వస్తాయి. ఆ నీటి బిందువుల్ని ఆడనెమలి వెళ్ళి తాగుతుంది. తాగగానే గర్భం ధరించి గుడ్లు పెడుతుంది. అదనమాట రహస్యం. అందుకని ఇలా స్త్రీ పురుషుల యొక్క సంభోగము ద్వారా సంతానం పొందని అస్ఖలిత బ్రహ్మచారి కేవలం నెమలి మాత్రమే. అందుకే అస్ఖలిత బ్రహ్మచారినని చెప్పడానికి నెమలి పింఛాన్ని నెత్తి మీద ధరించాడు కృష్ణుడు. అస్సలు నెమలికి సంభోగం ఉండదు, కేవలం దాని కంటిలోంచి వచ్చిన నీళ్లు మాత్రమే తాగి ఆడనెమలి గర్భం ధరిస్తుంది. అందువల్ల కృష్ణుడు కూడా మగ నెమలికే పింఛం ఉంటుందిగా, ఆ పింఛాన్ని నెత్తి మీద పెట్టుకుని నేను కూడా ఇంతమంది స్త్రీలతో విహరిస్తున్నా, నేను శుద్ధ బ్రహ్మచారిణి అని నిరూపించడం కోసం ఆ నెమలి పింఛాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేగాని సరదాగా పెట్టుకోలేదే. అందుకే మీకు ఎక్కడికక్కడ భాగవతంలో వెన్ను నింద్రియ స్ఖలనంబు చేయక అంటాడు ఆయన. ఏమాత్రము ఇంద్రియ స్ఖలనం లేకుండా గోపికలతో విహరించాడు ఆయన. ఎవరితో ఏ బంధం లేని మహాత్ముడు, అసలు శుద్ధ బ్రహ్మ పరాత్పరుడు బ్రహ్మచారి ఆయనే. ఈ విధంగా నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. ఆ వర్షాకాలంలో ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండేవారు. భోరున వర్షం కురుస్తున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు వచ్చేవారు కాదు. ఒక్క రైతులు మాత్రమే, అంటే ఈ గోపాలకుల్లో కూడా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం వ్యవసాయ పనులు చేసేవారు. చాలా చక్కగా పంటలు పండించేవారు. గోధుమలను శ్యామాకం అనే పేరు కలిగిన వడ్లని, ధాన్యంలో పూర్వం శ్యామాక ధాన్యం అని ఉండేది, అవి సన్నగా ఉండేవి. ఆ సన్నని బియ్యం వండితే చాలా రుచిగా ఉండేది, గంజి కూడా బాగుండేదట తీయగా. దాన్నే మనకి నమక జమకాల్లో శ్యామాకాచమే, అంటే శ్యామాకమని పేరు కలిగిన ధాన్యములను మాకు ప్రసాదించు అని రోజు మనం శివుడు ప్రార్థిస్తున్నాం. గోధుమాశ్చమే, గోధుమల నిమ్ము, శ్యామాకమనే ధాన్యము నిమ్ము. శ్యామాకం అంటే ఇంకో అర్థం కూడా ఉంది, చామదుంపలని కూడా అర్థం. మంచి చామదుంపలు కూడా చాలా బాగుంటాయి వేపుడు. అందుకని పూర్వం చామదుంపల వేపుడు వర్షాకాలంలో మరింత శ్రద్ధగా తినేవారట. ఇవన్నీ పరమాత్మని అడుగుతున్నాం మనం. ఇవన్నీ సక్రమంగా ఉండాలి, వేళకి మాకు పంటలు పండి అవన్నీ రావాలి, ఇన్ని రకముల ధాన్యములు, ఇన్ని కూరగాయలు, ఇవన్నీ ఉంటేనే మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఏది లేకపోయినా విటమిన్లు ఉండవు కదా. అందుకని పరమాత్ముడు అసలు అన్ని విటమిన్ల స్వరూపుడు ఆయనే. మన దేహానికి విటమిన్, శరీరంతో పాటు మనస్సుకి విటమిన్స్ ఆయనే. ఆ పరమాత్మని మనం నమక చమకాలలో ఈ ధాన్యాదులతో స్తోత్రం చేస్తున్నాం. అటువంటి ధాన్యమును పండించేవాళ్ళు వీళ్ళంతా కూడా శ్రద్ధగా వ్యవసాయం చేసి ఆహారాన్ని ఇంటికి పట్టుకురావడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణుడు మాత్రం దూడలను వెంట పెట్టుకుని ఇంత వర్షాకాలంలో కూడా దూరం దూరం పోకుండా నదీ ప్రవాహాలు, వాగుల ప్రవాహాలు ఉన్న చోటికి దూడలు పోకుండా పిల్లలతో పాటు సరదాగా ఆడుకుంటూ ఉండేవాడు. ఇక్కడ ఒక తమాషా జరిగింది. వర్షాకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు దూడల్ని మెప్పుకోవడానికి వెళ్ళగానే ఆడవాళ్ళంతా గోపికలంతా ఒక చోట చేరి ఎప్పుడు చూసినా దూడలు దూడలు అంటూ వాడితో పోతాడు, మనకి కనబడకుండా పోతాడు, ఈ కృష్ణుడిని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాం అని కృష్ణుడి కోసం కలవరించిపోయేవారు పాపం. ఇంతలో ఒక నెమలి వచ్చి అక్కడ నృత్యం చేసింది. ఆ సమయంలో ఆకాశంలో మేఘం లేదు, అయినా నెమలి నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఈ ఆడవాళ్ళకు అనుమానం వచ్చింది, ఆకాశంలో మేఘం వచ్చి ఉరిమితే నెమళ్ళు నృత్యం చెయ్యాలి, కానీ మగ నెమళ్ళు పింఛం విప్పి నృత్యం ఎందుకు చేస్తున్నాయి అనుకున్నాయి. ఇంతలో వాళ్ళకి అసలు రహస్యం అర్థమైంది. కృష్ణుడు దూరం నుంచి వస్తున్నట్ట, కృష్ణుడు చూడగానే నెమళ్ళు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అందుకని ఒక గోపిక పక్క గోపికతో అంది, వనిత కృష్ణుడు నల్లని ఘనమనియును, వనిత కృష్ణుడు నల్లని ఘనమనియును, వేణురవము గర్జనమనియు మనమున్న భ్రమయుచు నెమలి తుటుములాడడి కంటే. ఎంత అద్భుతమైన భావన అది. ఓ అమ్మాయి, ఓ సుందరి, శ్రీకృష్ణుడు నల్లని మేఘంలా కనపడ్డాడు. కృష్ణుడు దూరం నుంచి వస్తున్నాడు. ఆయన ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. ఆయన చూడగానే ఈ నెమళ్ళన్నీ దగ్గరికి వచ్చి ఈ కృష్ణుడే ఒక నల్లని మేఘం అనుకున్నాయట. ఉట్టి మేఘం వచ్చినా కూడా నెమళ్ళు నాట్యం చెయ్యవు. మేఘాలు ఏం చెయ్యాలి? గర్జించాలి, ఉరమాలి. మేఘం ఉరిమితేనే అప్పుడు నెమలి నాట్యం చేస్తుంది. మరి ఇప్పుడు ఉరువేమిటి? వేణురవము గర్జనమనియున్. ఆ వచ్చే కృష్ణుడు వేణునాదం చేస్తున్నాడు. అందుకని వేణునాదమే మేఘగర్జనగా భావించి మనస్సులో భ్రమ పొంది ఈ నెమలి గుంపులు ఆట్లాడుతున్నాయి. నెమళ్ళకి ఎంత జ్ఞానమో, మనకు ఆ జ్ఞానం లేకపోయింది. నెమలి దగ్గరకు వచ్చి నాట్యం ఆడుతూ ఉంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడనే ఊహ మనకు ఎందుకు రాలేదు అంటే వాటికి ఉన్నంత బుద్ధి మనకు లేదు. ఆహా, మనకంటే నెమళ్ళే అదృష్టం చేసుకున్నాయి అని ఆడవాళ్ళు అనుకున్నారు. ఇంతలో ఒకత్తంది, ఏం జ్ఞానం ఉంటేనేమిటండి, ఆయన ఎప్పుడూ మన కళ్ళ ముందు అలా దర్శనమిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఆనందంగా చచ్చిపోవాలని ఉంటుంది. ఆయనతో ఆడుకోవాలి, ఆయనతో పాడుకోవాలి, ఆయనతోటే సమస్తం అనిపిస్తుంది. ఆయనేమో మనల్ని మోహంలో ముంచెత్తుతాడు. ఇప్పుడు కనపడితే అప్పుడు కనపడ్డు. నానాయాత్ర పడి ఎప్పుడు ఉపన్యాసం అయిన తర్వాత గుళ్ళోకి వెడదామని పెడితే క్యూలో పెట్టి గంటన్నర చావగొడతాడు. తీరా అక్కడికి వెళ్ళాక తలుపు తీశాక దగ్గరికి వెడితే హటో హటో అని వాడు మెడబట్టి గంటేస్తాడు. సెకండ్ దర్శనం కంటే ఎక్కువవాడు కదా. ఇదేం మరిచండి బాబు, బొత్తిగా ఈయన క్రూరుడైపోయాడు అంత ఒక ఆవిడ. అంటే కృష్ణుడు కనిపించకపోతే కృష్ణుడు తిట్టిదిట, ఎంత క్రూరత్వం, ఎంత నువ్వు దుర్మార్గుడు అయ్యా, పూర్తిగా 24 గంటలు దర్శనం ఇవ్వవా, ఎంతసేపు మీ ఆవిడ లక్ష్మీదేవికేనా, మేమెవరం నీకు సంబంధించిన వాళ్ళం కాదా, మేము మాత్రం నీ సృష్టి కాదా అంత ఒక ఆవిడ. అప్పుడు మరొక ఆవిడ లేచి, ఈ బ్రహ్మదేవుడు గనక కనబడాలి నాకు, వాడి బొగ్గ మీద 2 పోట్లు పొడిచి, ఎరా దౌర్భాగ్యుడా, మా నుదుటి ఇలాంటి రాత రాశావా అని అడుగుతాం. ఎటువంటి రాత? కృష్ణుడు ఎక్కువసేపు కనపడకుండా చేసే రాత. బ్రహ్మదేవుడు సృష్టిలో చాలా లోపాలు ఉన్నాయి సమా. ఏమిట లోపాలు? కంటికి రెప్ప పెట్టాడు. ఈ రెప్ప లేదనుకోండి ఎప్పుడు గుడ్లను అప్పగించి కృష్ణుడినే చూడొచ్చు. కానీ ఈ రెప్ప ఉండడం వల్ల కృష్ణుడిని చూద్దాం అనుకున్నప్పుడల్లా ఈ రెప్పలా పడిపోతుంది. ఆ పడేలోపు కృష్ణుడు మాయమైపోతున్నాడు. ఈ రెప్ప లేకపోతే ఎంత బాగుండు అని బ్రహ్మను తిట్టుకున్నట్టు వాడు.